गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः The voice of silence anna the science of meditation anna okate ade chala sattanga manaki ardham avuthe ivala repu ellindilo moodu vishayala gurinchi meeku oka spashtamaina avagahanaki nenu prayatnam chestha అదేంటి అంటే ధారణ ధ్యాన సమాధి ఈ మూడు మాటలు మనం వింటున్నప్పుడు చేస్తున్నప్పుడు ఉపయోగిస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ మూడు కూడా మానసిక స్థితులు యాక్చువల్గా ఇవి మూడు ఈ ట్రయాంగిల్కి సంబంధించినవి జీవాత్మకి సంబంధించినవి మీకు కాగితం ఇచ్చుంటారు చూడండి అందులో ఈ ట్రయాంగిల్ గుర్తుపట్టారా మీరు ఈ ట్రయాంగిల్ కింద 4, 5, 6 అనే అంకెలు ఉన్నాయి ఈ ట్రయాంగిల్ 1, 2, 3 ప్లేన్స్ ఆఫ్ మైండ్ మనస్సు యొక్క మూడు తలాలలో ఉన్నటువంటి ఒక త్రిభుజము ఇది త్రిభుజము అని మనకి ఎక్కడ కనిపించినా యంత్రాలలో కానీ స్పిరిచువల్ లిటరేచర్ లో కానీ ఫ్రీ అనే సఫిక్స్ తో ఏమొచ్చినా త్రిగుణాలు ఫ్రీ అనే సఫిక్స్ వచ్చింది అక్కడ ఈ ఫ్రీ అనే సఫిక్స్ ఎక్కడొచ్చినా కూడా అది మనస్సు యొక్క ఈ మూడు తలాలకి సంబంధించింది అని గుర్తుంచుకోండి మనస్సు యొక్క ఆది తలము మనస్సు యొక్క అనుపాదక తలము మనస్సు యొక్క ఆత్మతలము ఆ పేర్లు మీరు బాగా కన్వర్సెంట్ అవ్వాలి మీరు ఎంత దానికి కన్వర్సెంట్ అవుతే ఎంత ఈజీగా దాన్ని మీరు ఆలోచించుకోగలిగితే అంత తొందరగా ఆ స్థాయికి వెళ్ళిపోతారు ఆ భావం అర్థమవుతే చాలు నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు మాస్టారు మీరు కాన్షియస్నెస్ మార్చుకోమంటారు మాట్లాడుతూ ఉంటే అంత ఈజీగా చేతనత్వాన్ని మార్చుకోవటం నాకు ఎక్కడ అనిపిస్తుందంటే ఆధ్యాత్మికత అనుకునేసరికి ఎందుకో మనం ఆలోచించడం మానేస్తానేమో అనిపిస్తుంది అందువల్ల ఈ ప్రశ్నలన్నీ వస్తాయి ప్రెసిడెంట్ అర్థమైనా నేను చెప్తున్నది నా దగ్గరకు వచ్చి మనుషులు అడిగేది ఏంటి అంటే ఈజ్ ఇట్ సో ఈజీ టు చేంజ్ యువర్ కాన్షియస్నెస్ ఐ సే ఇట్ ఈస్ వెరీ ఈజీ కారణం ఏంటి అంటే మీరు ఒకే చోట ఉండి అనేక మంది వ్యక్తులతో విభిన్న చేతనత్వాలతో మాట్లాడగలరు ఇప్పుడు కూడా మీరు కుటుంబంలో తల్లిగా మీరు మాట్లాడతారు ఒకళ్ళతో ఒకళ్ళతో భార్యగా మాట్లాడతారు ఇంకొకళ్ళతో చెల్లెలుగా ఇంకొకళ్ళతో అక్కగా అవునా కదా కుటుంబంలో ఉన్నటువంటి కరెక్టా లేదమ్మా ఓకే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులతో అట్ ది సేమ్ టైం తండ్రి మాట్లాడుతున్నాడు ఒకళ్ళతో వాడి యొక్క ఫాదర్గా అంటే గ్రాండ్ ఫాదర్తో మాట్లాడుతూ ఉంటాడు ఇంకోటితో కొడుకుగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకోళ్ళతో తమ్ముడుగా మాట్లాడుతూ ఉంటాడు అంతా ఒకేసారి జరిగిపోతూ ఉంటుంది అవునా కాదా తండ్రిగా మాట్లాడే చేతనత్వం అప్పుడు అథారిటీ ఉంటుంది అన్నగా తమ్ముడుగా మాట్లాడుతున్నప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి మూడ్లో ఉంటారు తానే కొడుకుగా ఇంటికి పెద్దతో మాట్లాడుతున్నప్పుడు డొస్టైల్గా ఉంటాడు ఈ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎన్నిసార్లు జరుగుతుంది అక్కడక్కడికే తల్లితో మాట్లాడుతున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, పని మనిషితో మాట్లాడుతున్నప్పుడు ఒకలాగా ఉంటుంది. ఏ చేతనత్వము ఇంకొక చేతనత్వంతో క్లాష్ రాదు, అవునా కదా? ఎప్పుడు క్లాష్ రాదు. యువర్ సెల్ఫ్ ఏ మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ యాక్చువల్ గా ఆలోచించుకుంటే, ఆ మల్టీ డైమెన్షనల్ కాన్షియస్నెస్ లో ఈ మూడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనస్సు యొక్క లెవెల్స్ మాట్లాడుతున్నాను, దీని పైన ఉన్నటువంటి ఈ బుద్ధి తలము ఈజ్ ద యాక్చువల్ లివింగ్ ప్లేన్. మనిషి ఎక్కడ బతుకుతాడు అంటే బుద్ధి తలంలో బతుకుతాడు మనిషి. హలో మనిషి, మనిషి వినిపిస్తాను అందరికి. మనిషి యొక్క జీవితంలో మనస్సు చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. చేతనత్వము అంతా కూడా మనస్సు మీదే ఆధారపడి ఉంటుంది. ఈ మనస్సు మారుతున్న కొద్దీ మీ చేతనత్వ స్థాయిలు మారుతాయి. ఈ పాయింట్స్ క్లియర్ గా ఉన్నాయి కదా? ఇందులో నేను ఇవాళ మీరు చెప్పబోయేది, తర్వాత కూడా స్పిరిచువల్ సైన్స్ లో మీరు ఉపయోగించుకోవాల్సినటువంటివి, మూడు చేతనత్వాల స్థాయిలు ఉంటాయి, ధారణ, ధ్యాన, సమాధి. దీస్ ఆర్ త్రీ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఫాదర్, ఫాదర్ అనగానే మనకు అవగాహన వస్తుంది కదా అతని చేతనత్వం ఎలా ఉంటుందో. మదర్, సిస్టర్, పని మనిషి, సూపర్వైజర్, డాక్టర్, ఇంజనీర్, ఇవన్నీ ప్రొఫెషన్స్. ఈ ప్రొఫెషన్స్ లో ఉండేటటువంటి చేతనత్వంలో తేడాలు అర్థమవుతున్నాయి కదా? హౌ ఏ ఇంజనీర్ బిహేవ్స్ అండ్ హౌ ఏ డాక్టర్ బిహేవ్స్, తేడా ఉంది కదా? అలాగే ఈ మూడు రోజుల్లో మీరు తేడాని పట్టుకోగలిగితే చాలు. దేనికి తేడాని పట్టుకోగలగాలి మీరు? ధారణ అంటే ఏమిటి, ధ్యానము అంటే ఏమిటి, సమాధి అంటే ఏమిటి, ఇవి మూడు మూడు విశేష చేతనత్వ స్థాయిలు. అది ఇండియాస్ కాంట్రిబ్యూషన్ టు ద స్పిరిచువల్ లిటరేచర్, పతంజలి యోగ సూత్రాలలో అద్భుతంగా దీని గురించి వివరించడం జరిగింది. మేడం బ్లావిట్స్ కి ట్రాన్స్లేషన్ చేసినటువంటి ద గోల్డెన్ ప్రిసెప్ట్స్ అనేటటువంటి బుక్ ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఆ బుక్ గోల్డెన్ ప్రిసెప్ట్స్ కాదు, గోల్డెన్ ప్రిసెప్ట్స్ అనే బుక్ లోంచి బ్లావిట్స్ కి మనకు అందజేసినటువంటి ఆణిముత్యాలు. ఇవి హిమాలయాలలో శంబాల, తలాపి అనేటటువంటి రెండు కేంద్రాలు ఉన్నాయి. వీటిని మనము శాస్త్రీయ లిటరేచర్ లో చాలా తరచుగా వాడుతూ ఉంటాము. వీలవుతే మనం ఆ ప్లేసెస్ కి వెళ్దాం కూడా, కానీ మనం ఇష్టపడి వెళ్ళలేము అక్కడికి, వాళ్ళు రానిస్తే వెళ్ళగలం. కానీ ఈ పుస్తకాలు చదివితే ఖచ్చితంగా వాళ్ళు రానిస్తారు. చదివితే అంటే నా ఉద్దేశం చదివేసి పక్కన పడేసిన ఉంటే కాదు, చదివేసి అవగాహన చేసుకుని మీరు ఆ మానసిక స్థితిలోకి వెళ్ళాలి. ఆ మానసిక స్థితి ఈ త్రిభుజము. ఈ బేస్ లైన్ ధారణ ధ్యానము, ఇది సమాధి. ధారణ ధ్యాన సమాధి ఎప్పుడు ఎప్పుడు ఈ త్రిపుటీలు వస్తూ ఉంటాయో, ట్రయల్స్ వస్తూ ఉంటాయో, దే బిలాంగ్ టు ది మైండ్ అని అర్థం చేసుకోండి. యంత్రాలలో కూడా త్రిభుజము మీకు ఎక్కడ కనిపిస్తుందో అది స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడుతుంది. ఎనీ ట్రయాంగిల్, యంత్రాలలో త్రిభుజాలు లేకుండా సాధారణంగా ఉండదు. అది ఏం చెప్తుంది అంటే మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి. ఈ ఆలోచన విధానానికి మళ్ళీ మనము మన జీవితాలలో మూడు తలాలుగా దాన్ని డివైడ్ చేస్తాం. మనస్సు, మనో, వాక్, కర్మ, ఇదొక ట్రినిటీ. చేతనంతో ఎక్స్ప్రెస్ అవ్వాలి అంటే మొట్టమొదటి ఏం ఉండాలంటే ఆ మనసులో ఒక ఆలోచన రావాలి. ఆ ఆలోచన వచ్చినంత మాత్రమే సరిపోదు, దానికి ఒక వాక్కు ఉండాలి. వాక్కు వచ్చితే సరిపోదు, అది క్రియారూపం దాల్చాలి. దాన్నే మనం ఒక త్రిపుటి అంటాం, మనో, వాక్కాయ, కర్మలు. అంచేత మీ చేతనంతోను ఫంక్షనింగ్ చేస్తూ ఉండాలి అంటే, యువర్ కాన్షియస్నెస్ ఫంక్షనింగ్ చేస్తూ ఉండాలి అంటే ఈ మూడు లక్షణాలు దానికి ఉండాలి. ఒకటి ఏముండాలి, ఆలోచన ఉండాలి. రెండవది ఆ ఆలోచన వాక్ రూపానికి రావాలి, ఇట్ షుడ్ హ్యావ్ ఎ నేమ్. దాని తర్వాత అది పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల ద్వారా సమ్ క్రియేటివిటీగా ఎక్స్ప్రెస్ చెందాలి. వాక్ రూపాన్ని విష్ణు అని, క్రియారూపాన్ని బ్రహ్మ అని, సంకల్ప శక్తిని శివ అని చెప్తాం. అంటే మనస్సు ఈజ్ శివ, విష్ణు ఈజ్ వాక్, అండ్ బ్రహ్మ ఈజ్ యాక్టివిటీ, క్రియేటివిటీ. ఈ మూడు చేతనత్వాల యొక్క కలయిక గురించి మనకి ఎవడు చెప్తాడో వాడిని గురువు అంటాం కనుక. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంతేకా భారతీయ ఆధ్యాత్మిక ప్రకారము ఆలోచనలకు వాక్కురూపం ఇవ్వగలగటము, ఆ వాక్కురూపని ఒక కార్యాచరణ పద్ధతిగా ప్రపంచంలో అందజేయగలగటము అనేటటువంటి విధానము తెలిపేవాడు గురువు. అంతేకా గురువు ఈ పని చేస్తాడు బేసిక్గా. ముందు కొన్ని ఆలోచనలు మీకు ఇస్తాడు, ఆ ఆలోచనలకి ఒక వాక్కు రూపం ఇస్తాడు, ఆ వాక్కు రూపాన్ని ఎలా ఆచరణలో పెట్టాలో చెబుతాడు. దట్ ఈజ్ ఎడ్యుకేషన్, దట్ ఈజ్ విద్య. ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే ముందు మీ ఆలోచనలు ఏముంటుంది, నేను ఇంజనీర్ని అవ్వాలి అనేటటువంటి ఒక ఆలోచన వస్తుంది కదా, ఇట్ ఈస్ ఎ థాట్ ఉంది. కానీ ఇంజనీర్ అవ్వటానికి మీ బ్రెయిన్లో ఉండవలసినటువంటి వాక్కులు అంటే ద నాలెడ్జ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్స్ చదివి ఆ టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి వాక్యులన్నీ ఎక్కడ ఉండాలి, పుస్తకంలో ఉండకూడదు, మీ బ్రెయిన్స్ లో చూడాలి. అంటే ఇంజనీర్ అవ్వాలనేటటువంటి ఆలోచన మీరు ఎడ్యుకేషన్ కాలేజీలో నేర్చుకుంటున్నప్పుడు అది వాక్కు రూపం దాల్చుతోంది. అవునా, క్లియర్ గా ఉందా ఈ కాన్సెప్ట్? వాక్కు రూపం దాల్చి ఎస్ ఇంజనీర్ అనేటటువంటి ఆలోచనలకి తగిన వాక్కు వీడిలో సమగ్రముగా ఉంచబడ్డాయి. హీ హ్యాస్ గాట్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ హిస్ మెమరీ, స్మృతిలో ఉన్నాయి అని ఎలా తెలుస్తుంది? పరీక్ష రాస్తే తెలుస్తుంది. పరీక్షించి ఎస్ ఇంజనీర్ కావాల్సినటువంటి వాక్కులన్నీ కూడా వీడిలో ఉన్నాయి. అయినా వాడు ఇంజనీర్ అవ్వడు. ఎప్పుడు ఇంజనీర్ అవుతాడు? బయటకు వచ్చాక. ఆ వాక్కులలో వాడు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని వాడు మళ్ళీ తిరిగి ఏం చేయాల్సి వస్తుంది? ఆచరణలో పెట్టాల్సి వస్తుంది. అంతేత ఆల్ ఓవర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈ పని చేస్తుంది. కానీ పూర్వకాలంలో ఒక గురువు యొక్క ఆశ్రమంలో కొన్ని వందల మంది శిష్యులు ఉంటే, ఇప్పుడు కొన్ని వందల గురువులలో కొన్ని లక్షల శిష్యులు ఉంటున్నారు. ఎలా అర్థమవుతుంది కదా? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఈ బ్యాక్గ్రౌండ్ గుర్తుంచుకుని ఈ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ మీరు చూడండి. ఈ మనోమయ తలంలోనే కాన్సన్ట్రేట్ చేయండి. మనం ఇక్కడే ఉందాం ఈ ప్లేన్ లో. ఎన్ని సబ్ డివిజన్స్ ఉన్నాయి? 7 సబ్ డివిజన్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటాం మనం? మనస్సులో ఆది, మనస్సులో సబ్ డివిజన్స్. మనస్సుని మనం 7 తలాలుగా భాగిస్తున్నాం. ఇందులో మన మోడర్న్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఈ 4 తలాలకే సీమితమైనది. ఈ తలాలలో లేదు ఎడ్యుకేషన్. ఫిలాసఫికల్ లిటరేచర్ దీన్ని అబ్స్ట్రాక్ట్ మైండ్, కాంక్రీట్ మైండ్ అని 2 రూపాలుగా డిరెక్ట్ చేస్తుంది. ఈ 1, 2, 3 ప్లేన్స్ దీన్ని అబ్స్ట్రాక్ట్ మైండ్ అంటాం. ఈ కిందనున్న దాన్ని కాంక్రీట్ మైండ్ అంటాం. ఇంకొక నామన్క్లేచర్ లో చెప్పుకుంటే మనస్సులోని పై 3 తలాలను అరూప లెవెల్స్ అంటాం. మనస్సులో ఉన్నటువంటి కింద 4 తలాలను సరూప లెవెల్స్ అంటాం. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలి అంటే పై 3 తలాలకి రూపరహితమైనటువంటి తలాలు, కింద ఉన్నటువంటి 4 తలాలు రూప సహితమైనటువంటి తలాలు. ఈ డివిజన్ మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 3rd ఫ్రాగ్మెంట్ ఆఫ్ వాయిస్ ఆఫ్ సైలెన్స్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ తేడా మీకు గుర్తుండాలి. మనసుని 2 భాగాలుగా మార్చుకున్నాం అర్థమైంది కదా. ఒకటి ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ మైండ్, ఇంకోటి కాంక్రీట్ మైండ్, లేకపోతే ఒకటి అరూప మనస్సు అంటే రూపాలు లేనటువంటి మనస్సు. అంటే అక్కడ రూపాలే ఉండవు మనకి. కిందన స్వరూప మనస్సు. ఒక స్పిరిచువలిస్ట్ దీన్ని ఉచ్చ మనస్సు, నీచ మనస్సు అన్నాడు. నీచ అనే పదం వాడితేనే మంచిదేమో అని మనకు అనిపిస్తుంది. ఇంకేంటి నీచ అనేసరికల్లా మనకు ఒక ఏహభావం కలిగి ఆ 4 తలాలు దాటివేయటానికి ప్రయత్నిస్తానేమో. అంతేత మీ ఇష్టం. నాథన్ టీచర్ నీచ మనస్సులో ఉన్నటువంటి వాళ్ళం అనుకుంటారు, కాంక్రీట్ మైండ్ లో ఉన్నటువంటి వాళ్ళం అనుకుంటాము. ఈనాడు మానవ జాతి ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కడున్నారు అంటే స్వరూప మనస్సులో ఉన్నారు, కాంక్రీట్ మైండ్ లో ఉన్నారు, మైండ్ విటే ఫామ్ లో ఉన్నారు. యోగులందరూ ఎక్కడుంటారు? రూపరహితమైనటువంటి మానసిక స్థితిలో ఉంటారు. ఈ రూపరహితమైనటువంటి మానసిక స్థితిని ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటాం. ఎందుకంటే అక్కడ రూపాలు లేవు కనుక నామం ఉండదు. నామము రూపము లేకపోయినా చేతనత్వం ఉంటుంది కనుక ఆ చేతనత్వాన్ని మీరు మౌనంలోనే పట్టుకోగలరు తప్ప మాటలతో పట్టుకోలేరు. అందుకే ఈ 3 తలాలని ఏమంటామంటే అవాంగ్ మానస గోచరం. అక్కడ వాక్కు లేదు, నీచ మనస్సు లేదు. అంటే మనస్సు యొక్క ఈ కింద 4 తలాలు లేవు. ఈ ఫండమెంటల్స్ క్లియర్ గా అర్థమయ్యాయి కదా. పై 3 తలాలు వాయిస్ ఆఫ్ సైలెన్స్ కి సంబంధించినటువంటివి. అంటే నామము రూపము లేనటువంటి ఆ 3 తలాలలో అన్నిటికంటే కింద ఉన్న 3వ తలాన్ని ధారణ అంటాం, 2వ తలాన్ని ధ్యానము అంటాం, 3వ తలాన్ని సమాధి అంటాం. అంటే మనస్సు యొక్క ఆది తలాన్ని సమాధి అని, మనస్సు యొక్క అనుపాదక తలాన్ని ధ్యానము, మనస్సు యొక్క ఆత్మతలాన్ని ధారణ అంటాం. ఈ నామన్క్లేచర్ మీకు క్లియర్ గా ఉంటే అసలు సబ్జెక్ట్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇంకో వీళ్ళు ఓపెన్ ద బుక్ These instructions are for those ignorant of the dangers of the lower Iddhi. IDDHI. Iddhi ante ee kinda unnatundi 4 talalu. Ante manasulo stulamu, manasulo kamamu, manasulo manasu, manasulo buddhi. Ee 4 talalni the lower planes antam, neecha talalu antam manam. Meeku aadhyatmika jagatlo kaani ఎక్కడైనా కానీ ప్రమాదం ఎక్కడొస్తుంది అంటే ద డేంజర్స్ ఆఫ్ ద లోవర్ ఇద్ది. ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ ని కూడా గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవో మహేశ్వర అనే కదా నేను చెప్పాను నేను. కానీ ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్ అంతా ఎన్ని వల్ల వచ్చాయంటే ఎడ్యుకేషన్ వల్లే వచ్చాయి. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అందరికీ కారణం ఏంటి అంటే దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంచేత దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫర్ దోస్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద డేంజర్స్ ఆఫ్ ద లోవర్ ఇంట్రీ. విద్య ఓకే, విద్య అంటే మీ మనస్సు యొక్క కింద ఉన్నటువంటి నాలుగు తలాలని ఉపయోగించుకుంటున్నారు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనస్సును ఉపయోగించుకుంటే, నిన్న నేను మీకు చెప్పాను, నేను మీరు ఏ విధమైనటువంటి సమాజాన్ని తీసుకురాగలరు, రోగరహితమైనటువంటి సమాజం వస్తుంది. అందువల్ల రోగాలన్నీ కూడా మనస్సు వల్లే వస్తాయి, మనస్సు వల్లే తీసేయగలరు. ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త కొత్త రోగాలన్నీ కూడా దేనివల్ల వస్తున్నాయంటే మన మనస్సును ఉపయోగించుకోవటం వల్లే. ఫిజిక్స్ నేర్చుకోవటానికి ఉపయోగిస్తున్నాం, కెమిస్ట్రీ నేర్చుకోవటానికి ఉపయోగిస్తున్నాం, సైన్స్ నేర్చుకోవటానికి ఉపయోగిస్తున్నాం. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను సైన్స్ లెక్చరర్నే కనుక సైన్స్ చదువుతున్న వాళ్ళు చదివిస్తున్న వాళ్ళు నా మీద కోపం ఎందుకు తెచ్చుకోను అంటే నేను నన్నే తిట్టుకుంటున్నాను కనుక. సైన్స్ టెక్స్ట్ బుక్ తీయండి మీరు, ఒక సైంటిస్ట్ తర్వాత ఇంకొక సైంటిస్ట్ పేర్లు వస్తూ ఉంటాయి. 1650 దగ్గర నుంచి ఇంకా 1555 దగ్గర నుంచి అక్కడి నుంచో ఫలానా సైంటిస్ట్ తీసి చెప్పాడు. దాని తర్వాత సైంటిస్ట్ ఏం చెప్తాడు, దానికి ముందున్నటువంటి సైంటిస్టే తప్పు చెప్పాడు. దాని తర్వాత ఇంకో సైంటిస్ట్ వస్తాడు, ఆ సైంటిస్ట్ ఏం చెప్తాడు, ఖచ్చితంగా వాడి ముందున్నటువంటి సైంటిస్టే తప్పు చెప్పాడు. ఈజ్ ఇట్ నాట్ సో? అంటే సైన్స్ లో మేము సత్యాన్వేషకులము అని చెప్పుకుంటున్నాము తప్ప మేము చేసేది ఏంటి అంటే ఎదుట వాళ్ళు చేసిన తప్పుల్ని తెచ్చుకుని చెప్పుకుంటున్నాం. వాళ్ళు తప్పు చెప్పారు, వాళ్ళు తప్పు చెప్పారు. బై ఛాన్స్ ఎవరికైనా సైన్స్ లో చేసి వచ్చింది అంటే గ్యారంటీ ఏంటన్నమాట, ఎక్కడో వాడు ఎవడో చేసిన దాన్ని తప్పు అని చెప్పాడు. అంతేత సైంటిస్టులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, బాబు నువ్వు సైంటిస్టే, నేను సైంటిస్ట్నే, కానీ మనము పాజిబుల్ అన్ట్రూత్ ఇప్పుడు దీన్ని కరెక్ట్ అనుకుంటున్నాం, గ్యారంటీగా రేపు ఏమవుతుంది అది తప్పు అయిపోతుంది. తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చెప్పుకుంటూ పోతే ఆ విద్య చివరికి తప్పుల కుప్ప అవుతుంది తప్ప ఉప్పు అవుతుందా? అది నాకు చిన్న అనుమానం సైన్స్ చదివే వాళ్ళకి. నాకు చాలా భయం వేసి ఒకసారి సైన్స్ చెప్తున్నప్పుడు నాకు అనుమానం వస్తుంది, ఏదో మనం సైన్స్ చెప్తున్నామని చాలా గొప్ప చెప్పుకుంటున్నాం, కానీ మనం సత్యం గురించి ఏమీ మాట్లాడటం లేదు. కానీ సైన్స్ లో చేసేటటువంటి మనస్సును ఉపయోగించుకునేటటువంటి ఒక విశేషమైనటువంటి ప్రక్రియ ఉంది, దాన్ని మనం సైన్స్ లో ఏం చెప్తామంటే ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్. ఎక్స్పెరిమెంట్ ధారణ, అబ్జర్వేషన్ ధ్యానము, ఇన్ఫరెన్స్ సమాధి. అంచేత ధారణ ధ్యాన సమాధిలే సైన్స్ ఉపయోగించుకుంటోంది, కానీ రాంగ్ వే. అంచేత సైన్స్ తో వచ్చేటటువంటి ఉద్యోగాల కంటే మనకి బాధలు ఎక్కువ అవుతున్నాయి. గన్ పౌడర్ కనిపెడితే మహా అవుతూ ఏమయ్యేది, కానీ ఆటమ్ బాంబు కనిపెడితే పెద్ద ప్రమాదాలు వస్తున్నాయి. అందువల్ల మనస్సులో ఉన్నటువంటి ఈ ధారణ ధ్యాన సమాధి మనం చదువుకుంటున్నప్పుడు ఈ లైన్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫర్ దోస్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద డేంజర్స్ ఆఫ్ ద లోవర్ ఇడ్లీ. లోవర్ ఇడ్లీలో ఉన్న డేంజర్స్ ఏంటో తెలుసా? యు జస్ట్ కాంట్ గో డైరెక్ట్ టు ద ట్రూత్. మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు, కానీ ఆ ఎక్స్పెరిమెంట్స్ లో ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి డేటా ప్రకారం కరెక్ట్ ఏదో అది తెలుస్తూ ఉంటుంది, కానీ అన్నోన్ ఎక్స్పెక్టెడ్ గ్యారంటీగా ఉంటుంది ఎక్కడో అక్కడ. మళ్ళీ ఏమవుతుంది, ఇది మనం చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ తప్పైపోయాయంట. కానీ సమాధి స్థితిలో కనుక నువ్వు ఉండగలిగితే అసలు యూ కెన్ నెవర్ గో రాంగ్. సమాధి స్థితి అంటే ఏమిటనమాట, మనస్సు యొక్క ఆది స్థితి. కానీ అది బుద్ధి యొక్క లోయెస్ట్ స్థితి కంటే కిందది అని గుర్తుంచుకోండి. ఈ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది మనస్సు యొక్క ఆది స్థితి సమాధి, ఇది బుద్ధి యొక్క స్థూల స్థితి. లోయస్ట్ బుద్ధి కంటే కూడా సమాధి స్థితి కిందది. అంతేత సమాధిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకోకండి. సమాధిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ టూల్ వచ్చింది అంటే, వాళ్ళకి కనిపించినటువంటి దృశ్యము కానీ వాళ్ళకి అనుభూతి చెందినటువంటి విషయము కానీ తప్పు అవ్వదు. ఇట్ విల్ బి ఆల్వేస్ ట్రూత్. అది ఆ శ్లోకం యొక్క అర్థము. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. హి హూ వుడ్ హియర్ ద వాయిస్ ఆఫ్ నాదా ద సౌండ్లెస్ సౌండ్ అండ్ కంప్రహెండ్ ఇట్ హి హ్యాస్ టు లెర్న్ ద నేచర్ ఆఫ్ ధారణ. ఎవరైతే సౌండ్లెస్ సౌండ్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో వాడికి ధారణ అంటే ఏమిటో తెలియాలి. ఇంకా ధారణ అంటే ఏమిటో తెలియండి, తెలుసుకోండి మీరు. చాలా సమస్య ఏంటి అంటే మనకు అవన్నీ తెలుసు కానీ ఇది అది అని తెలియదు. అది సమస్య ఎప్పుడు కూడా. నా లైఫ్ లోనే మెల్విన్ అని ఎంఎస్సీ జియోగ్రఫీ చదువుతూ ఉండేవాడు. నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుతున్నా బెనారస్ యూనివర్సిటీలో. మ్యాంగోస్ అంటే ఎలా ఉంటుంది రామకృష్ణ అని అడిగాడు. సరే బెనారస్ లో లంగడా ఆమ్ చాలా ఫేమస్, అది తీసుకొచ్చి సరే అక్కడ ఇంటికి పిలిచి ఇచ్చి, కానీ ఇది మ్యాంగో అంటారు అని చెప్పడం మర్చిపోయాను, లంగడా ఆమ్ అని చెప్పాను అతనికి. దాని ఇంగ్లీష్ వెర్షన్ చెప్పడం మర్చిపోయాను. రసం ఇచ్చాను అతనికి, ఫ్రూట్స్ ఎలా ఉంటుందో చేసి చూడలేదు అతను. నెక్స్ట్ డే వాళ్ళ హోస్టల్ యొక్క కిచెన్ లో ఈ మ్యాంగోస్ పెట్టబడి ఉన్నాయి చూశాడు. సరే నేను లంచ్కి వెళ్ళాను హోస్టల్ నుంచి, నేనేమో ఎంఎస్సీ క్లాస్ నుంచి వెళ్ళాను, అతను జాగ్రఫీ క్లాస్ నుంచి. టేబుల్ మీద ఈ మ్యాంగోస్ పెట్టబడి ఉన్నాయి. రామకృష్ణ నేను ఎన్నాళ్ళు బట్టి అడుగుతున్నాను మ్యాంగో రుచి చూపించమని, నాకు ఎన్నాళ్ళు నువ్వు నాకు మ్యాంగో రుచి చూపించలేదు. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏదో జ్యూస్ ఇచ్చావు తప్ప అదేంటో నాకు చెప్పలేదు నువ్వు. ఇలాంటివి చాలా రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. అంటే వి ఎక్స్పీరియన్స్ ఇట్, వి నో ఇట్, కానీ దానికి పేరు మనకి తెలియదు. ఇప్పుడు ధారణ ధ్యాన సమాధి యొక్క ఓ ఎక్స్పీరియన్స్ మీకందరికీ వచ్చిందో లేదో, మీలో ఎంతమంది ధారణ ధ్యాన సమాధి ఎక్స్పీరియన్స్ చేశారు? నా క్లాస్లో ఎన్నో చెయ్యకపోతే ఒప్పుకోలే. ధారణ ధ్యాన సమాధి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఈ మామిడి పండు కళ గుర్తుంచుకోండి, నేను చెప్తాను. నేను మీకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది కానీ దాన్ని అదే అంటారు అన్నది మర్చిపోయారు. మీలో సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందుకే చూసిన వాళ్ళు చేయకమంది అంటే అందరూ ఎత్తేస్తారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. సినిమా కనుక మీరు 3 గంటల పాటు చూస్తుంటే ధారణ ధ్యాన సమాధి అంటే ఏంటో మీకు తెలుసు. ఏంటది, సినిమా హాల్లోకి ఎంటర్ అవుతాం మనం, ఇంకా స్క్రీన్ ఎక్కలేదు వాడు. మనం ఎందుకు వెళ్ళాం సినిమా హాల్లోకి? సినిమా చూడటానికి వెళ్ళాం, దట్ ఈజ్ అవర్ ఎయిమ్. కానీ సినిమా సరే ఎత్తక ముందు మనం కూర్చునే ఉన్నాం సీట్లో. చాలా మంది కూర్చునే ఉంటారు, చాలా తక్కువ మంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ కూర్చున్న వాళ్ళందరూ కూడా సినిమా చూద్దాము అని ఉన్నారు అక్కడ, కానీ సినిమా చూడటం లేదు. కానీ వాళ్ళ బుద్ధి దేన్ని ధారణ చేయటానికి రెడీగా ఉంది? సినిమా అనేదే చూస్తాము అనే దానికి ధారణకి రెడీగా ఉంది. అంటే ప్రీ వ్యూయింగ్ ద పిక్చర్, స్క్రీన్ తెరవక ముందు ఉండేటటువంటి స్థితి ఏంటి అంటే ధారణ. సినిమా ఏం చూడటం లేదు మీరు. సినిమాకి సంబంధించింది కూడా మీరు చూసేసి ఉంటే చాలా తక్కువ మంది 2వసారి సినిమాకి వెళ్తారు. అంచేత ధారణ స్థితి అంటే అర్థమైంది కదా. యూ హ్యావ్ ఎ గోల్ బట్ యూ హ్యావ్ నాట్ యాక్ట్ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. కానీ యూఆర్ రెడీ ఫర్ ఇట్. దానికి కావాల్సిన టికెట్ కొనుక్కున్నారు, దానికి కావాల్సిన సమయాన్ని కేటాయించుకున్నారు, మధ్యలో దాహం వేస్తుందేమో అనుకుని డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కూడా పక్కన పెట్టుకున్నారు. పిల్లలు అల్లరి చేస్తే ఏం చేయాలో అని వాళ్ళ పెయింట్ అది ఎంచుకుంటారు. అది వాళ్ళకి పాప్కార్న్స్ అది కొని పక్కన పెట్టుకుని ఉన్నారు. ఇవంతా ధారణ. ధారణ అంటే అర్థమైంది కదా, ప్రిపరేషన్ టు సీ. ఇక్కడ మనం ప్రిపరేషన్ ఫర్ అవర్ యోగిక్ టాపిక్ చేస్తాం. మెల్లగా బెల్ స్టార్ట్ అయింది, స్క్రీన్ తెర లేవటం మొదలెట్టింది. అంతవరకు కూడా కాస్త అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు కూర్చుండి సరే న్యూస్ రీడ్ వస్తుంది, న్యూస్ రీడ్ తర్వాత పిక్చర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడున్న మానసిక స్థితి మీరు కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనస్సు చెదురుతూ ఉంటుంది, ఒకే సబ్జెక్ట్ మీద లేదు, ఇంకా మీ సబ్జెక్ట్ స్టార్ట్ అవ్వలేదు, పిక్చర్ యాక్చువల్ గా స్టార్ట్ అవ్వలేదు, కానీ ద స్క్రీన్ ఈజ్ ఓపెన్ అప్, సంథింగ్ ఈజ్ బీయింగ్ పాస్డ్ ఓవర్ ఇట్, బీయింగ్ ప్రొజెక్టెడ్ ఆన్ ఇట్. ప్రొజెక్షన్స్ చూస్తూ ఉన్నారు మీరు, మెల్లిగా ఏమవుతున్నారు, శాంతిస్తున్నారు మీరు. సడన్ గా టైటిల్స్ పడ్డాయి, టైటిల్స్ పడగానే ఏమవుతారు మీరు, సినిమా చూస్తారో ఎంగ్రాస్ అవుతారు. నేను సినిమా చూస్తున్నాను, నాకు సినిమా కనిపిస్తోంది, ఇద్దరు ఉన్నారు కదా, చూసేవాడు ఉన్నాడు, చూడబడుతున్నది ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. నిజంగా మంచి పిక్చర్ అవుతే ఏమవుతుంది, కొంతసేపు తర్వాత యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్. సినిమా పూర్తయ్యేంత వరకు కూడా నేను సినిమా చూస్తున్నాను అనే అనుభూతి నీకు లేదు, యువర్ ఎంగ్రాఫ్డ్ ఇన్ ది పిక్చర్. అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు, భగవత్ స్వరూపాన్ని చూస్తున్నప్పుడు, పంచోపచార పూజ అనేటటువంటి ధారణ చేస్తాం మనం, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ భగవత్ స్వరూపాన్ని చూసుకుంటూ ఉంటాం మనం. సడన్ గా ఏమవుతుంది, చూస్తున్న నువ్వు వ్యానిష్ అయిపోతావు, అది మిగిలిపోతుంది, అది మిగిలిపోవటమే సమాధి. నువ్వు అది ఉంటే ధ్యానము, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో అది లేకుండా మిగతా విషయాల గురించి ఆలోచన ఉంటే ధారణ. ఆ కాన్షియస్నెస్ స్టేట్స్ క్లియర్ గా అర్థమవుతున్నాయా? ఆ ధారణకి, ధ్యానానికి, సమాధికి పెద్ద తేడాలేం లేవు, డిగ్రీ డిఫరెన్సే. ధారణ ఈజ్ ప్రిపరేషన్ ఫర్ ఇట్, ధ్యానము యు హ్యావ్ ప్రిపేర్డ్ ఇట్, బట్ యు ఆర్ ఆల్సో అవేర్ దట్ యు ఆర్ దే. సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. దీన్నే పతంజలి యోగ సూత్రాలలో ద్రష్ట స్థితి అంటాడు. ద్రష్ట అంటే ఏంటి, చూసేవాడు ఉన్నాడు, చూడబడేది ఉంది, రెండు ఉన్నాయి. అంతేత ఈ ప్రపంచాలంతటినీ కూడా నువ్వు ద్రష్ట స్థితిలో చూడగలిగితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నట్టు, ధ్యాన స్థితిలో ఉన్నట్టు. ఇజ్ ఇట్ క్లియర్? ధ్యానము అనేది అర్థమైపోతే చాలు, దాని తర్వాత ఇంకా మీకు కావలసిన ఇంటర్ప్రిటేషన్ మీరు ఇచ్చుకోవచ్చు. అంతేత అనన్యాస్ చింత ఎంతో మాం ఏ జనా పర్యపాసతే తేషాం నిత్యాధిష్టానం యోగక్షేమం మహామ్యహం అనేటటువంటి మాటలో అర్థం ఏంటి అంటే, యూ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యూనివర్స్. ప్రపంచాన్ని ద్రష్ట స్థితిగానే చూడు. ద్రష్ట స్థితిగా నువ్వు చూడగలుగుతున్నావు అన్నది ఎప్పుడు తెలుస్తుంది? సినిమా స్క్రీన్ లో నిప్పంటుకుపోతే ఎవడు పారిపోడు, సినిమా స్క్రీన్ లో వరదలు వస్తే ఎవడు పారిపోడు, సినిమా స్క్రీన్ లో కొట్టేసుకుంటూ ఉంటే ఎవడు వెళ్ళి హెల్త్ కి పరిగెత్తి వెళ్ళడు, అయ్యో వాడికి డబ్బలు తగిలిపోతున్నా హెల్త్ చేద్దాం. కానీ వాటికి మీరు రియాక్ట్ అవుతారా అవరా? మంచివాడు దెబ్బతింటూ ఉంటే చాలా మంది కళ్ళ మంది నీళ్ళు కాల్చేస్తారు, ఇదెందో దేనో ఇటు చూపించే. అలా కళ్ళమంట కాల్చగలిగే స్క్రీన్ ఉన్న పిక్చర్ గ్యారంటీగా హిట్ అయిపోతుంది. కానీ యూనో, నిత్య జీవితాన్ని కూడా మీరు ఆ యాంగిల్ లో జీవించగలగటం అనేటటువంటి దాన్ని ఇక్కడ బ్లావెట్స్కి ఇప్పుడు ఈ సెంటెన్స్ మీకు అర్థమవుతుందేమో చూడండి. ఏమంది ఆవిడ, హీ హూ షుడ్ హియర్ ద వాయిస్ ఆఫ్ నాదా, ద సౌండ్లెస్ సౌండ్ అండ్ కంప్రహెండ్ ఇట్, హీ హ్యాస్ టు లెర్న్ ద నేచర్ ఆఫ్ ధారణ. ధారణ అంటే మీరు ఏ స్థితిలో ఉండాలి, నిత్య జీవితంలో సదా ద్రష్ట స్వరూపే అవస్థానం, యు బి యాజ్ ఎ స్పెక్టేటర్. ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, అది పెద్ద కష్టమేమి కాదు, అది అలాగ చూడటం నేర్చుకోవటం. అంటే అక్కడ మీరు పాయింట్ గా రాసుకోవచ్చు, బీయింగ్ అవేర్నెస్ స్పెక్టేటర్ కాన్షియస్నెస్, దాన్నే సాక్షి సాధన అంటాము. ఇది ఎప్పుడైతే మీరు మొదలెడతారో మూడో పాయింట్ ఏమవుతుందో చూడండి, హ్యావింగ్ బికమ్ ఇండిఫరెంట్ టు ఆబ్జెక్ట్స్ ఆఫ్ పర్సెప్షన్. సాక్షి భావం ఉన్నప్పుడు ఏమవుతుంది, యు బికమ్ ఇండిఫరెంట్ టు ఆబ్జెక్ట్స్ ఆఫ్ పరిశుద్ధం. ద రాజా ఆఫ్ సెన్సెస్, ద థాట్ ప్రొడ్యూసర్, హీ హూ అవేకన్స్ ఇల్యూజన్. మళ్ళీ ఆ సెంటెన్స్ చదువుతాను, కరెక్ట్ గా కామాన్ పెట్టుకోండి, క్లారిటీ వస్తుంది. హ్యావింగ్ బిట్ బికమ్ ఇండిఫరెంట్ టు ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ పర్సెప్షన్, అది ఫస్ట్ సెంటెన్స్. అంటే అర్థం ఏంటంటే, ఏ ఆబ్జెక్ట్స్ ని ప్రపంచంలో దేన్ని నువ్వు చూస్తున్నావో దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ కాదు. యు జస్ట్ బికమ్ ఎ ద్రష్ట, ఎ స్పెక్టేటర్. అప్పుడు ఏమవుతుంది, ద పీపుల్ మస్ట్ స్పీక్ అవుట్ ద రాజా ఆఫ్ ద సెన్సెస్. ది రాజా ఆఫ్ ద సెన్సెస్ అంటే మైండ్, ద థాట్ ప్రొడ్యూసర్, హీ హూ అవేకన్స్ ఇల్యూజన్. నాకేమనిపిస్తుంది అంటే, ఈ ఒక్క సెంటెన్స్, ఈ ఒక్క ప్రిన్సిపల్ మనకు అర్థమైపోతే మనం అందరం కూడా యోగ మార్గంలో చాలా సులభంగా ముందుకు వెళ్ళిపోతాం. ప్రపంచంలో మనం చూసేదన్నిటికీ, మనం అనుభూతి చెందేది అన్నీ కూడా ఎందుకు అనుభూతి చెందుతాము అంటే, వెన్ ద మైండ్ ఈజ్ లింక్డ్ విత్ ఇట్, సెన్స్ ఆర్గన్తో మనస్సు లింకప్ అవ్వలేదు అనుకోండి, మీకేం అనుభూతి రాదు. నిద్రపోతున్నప్పుడు జరిగేది ఏంటి అంటే, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలతో మీ మనస్సు డీ లింక్ అవుతుంది. నిద్ర అంటే అది నో పెర్సెప్షన్, మీకు ఏ పెర్సెప్షన్ ఉండదు. ఒక గాఢమైనటువంటి ఇగ్నోరెన్స్, ఒక చీకటి మిమ్మల్ని ఆవరించి ఉంటుంది నిద్రాస్థితిలో. స్వప్నస్థితిలో కాదు, నిద్రాస్థితిలో. అంటే నిద్రాస్థితి అంటే ఏంటో అర్థమవుతుందా మీకు? డీలింకింగ్ ఆఫ్ ద మైండ్ విత్ ది సెన్సెస్. అది జ్ఞానేంద్రియాలైనా కావచ్చు, కర్మేంద్రియాలైనా కావచ్చు. ఒక యోగిని ఒక వ్యక్తి అడిగాడు, మీరు బాగా తపస్సు చేశారు కదా, మీ దగ్గరికి ఒక చిన్న తలనొప్పితో ఒక వ్యక్తి వచ్చాడు, మాస్టర్ మాకు తలనొప్పిగా ఉందన్నారు, దిగాన్ అన్నారు మీరు, తలనొప్పి పోయింది వాడికి. ఇంకొక వ్యక్తి క్యాన్సర్ రోగంతో వచ్చాడు, డాక్టర్లు చేతులు ఎత్తిచ్చారు, ఇంకా ఫ్యూ అవర్స్ లో వాడు చనిపోతాడు అని చెప్పాడు. మీ దగ్గరికి వచ్చాడు వాడు, దిగాన్ అన్నారు మీరు, వాడి రోగం పోయింది. ఇందులో తలనొప్పి తగ్గించటానికి మీకు తపశక్తి ఎక్కువ వేస్ట్ అవుతుందా, లేకపోతే క్యాన్సర్ క్యూర్ చేయటానికి మీకు తపశక్తి ఎక్కువ అవుతుందా అని అడిగాడు. మీ ఉద్దేశం ఏంటి? క్యాన్సర్, అందులో క్యాన్సర్కి కొన్ని చిన్న కారణాలు ఉండొచ్చు, కొన్ని పెద్ద కారణాలు ఉండొచ్చు, పురాకృత కర్మలు కదా. అంతట ఎక్కువ కర్మ తీసివేయటానికి మరి ఎక్కువ కష్టపడాలి, తక్కువ కర్మ తీసివేయటానికి మరి తక్కువ కష్టపడాలి. యోగి ఏం చెప్పాడంటే, నాకు అర్థం లేదయ్యా నీ ప్రశ్న అనేది. నువ్వు అడిగింది నాకేం అర్థం లేదు, నువ్వు కళ చూస్తున్నావు, కళలో నీకు చిన్న తలనొప్పి ఉంది, ఇంకోడు కళ చూస్తున్నాడు, వాడికి నాకు పెద్ద క్యాన్సర్ 20 ఏళ్ల బట్టి ఉంది అన్నాడు. నేనేం చేయలేదు, నిద్రలేశాను అన్ని. నిద్రలేస్తే చిన్న తలనొప్పి ఉన్నవాడి తలనొప్పి పోయింది, నిద్రలేపితే 20 ఏళ్ల బట్టి క్యాన్సర్తో బాధపడుతున్నాను అన్నవాడి క్యాన్సర్ పోయింది. అందుకే నేనేం కష్టపడ్డానో నాకు అర్థం కాలేదయ్యా అని. లాజిక్ అర్థమైందా? అయితే చాలా మంది గురువుల్ని కోరికలు కోరకండి అంటే ఏంటి, మీరు త్యాగమూర్తి అనమాట. గురువుని కోరిక కోరితే గురువు యొక్క తపశక్తి మీరంతా లాగేసుకుంటున్నారు. ఏం లాక్కుంటున్నారు? మీరు ఏం లాక్కోవటంలే, మీరేం లాక్కోలేరు కూడా. మీకు ఏదైనా బాధలు పోయాయి అంటే గురువు దగ్గర, గురువు దగ్గర మీకు ఏదైనా లాభాలు స్పెసిఫిక్ గా అన్నాయనిపించే అర్థం ఏంటంటే, మీరు లేవగలిగారు అని అర్థం. నిద్రమత్తుని వీడనాడు గలిగారు అని అర్థం తప్ప, మీ నిద్రమత్తు విడనాడి పోతే కష్టమైపోతుంది. నిద్రమత్తు నాకు నా చిన్నతనంలో పరీక్ష రోజులు గుర్తుకొస్తూ ఉండేది. మా అమ్మతో నేనేం చెప్పేవాడిని అంటే, రాత్రి 10, 10:30 అయ్యాక నిద్ర వచ్చేస్తూ ఉండేది, పడుకుంటానమ్మా అని. అలాగే నాకు పరీక్ష కదా, 3:30 లేచిపోతాను నేను, నువ్వు లేవవురా, నేను లేస్తాగా ఇంటికి. సరే అలాగే మా అమ్మ నొప్పించి పడుకునేవాడు. సరే 3:30 పాపం అవుతుంది. 3:30 లేచింది. అరగంట తర్వాత సరే ఏం చేస్తుంది, మళ్ళా 4 గంటలు లేచింది. అరగంట తర్వాత 4:30, మళ్ళీ అరగంట తర్వాత 5. ఇంకా 8 గంటలు పరీక్ష, అదే 6 అయిపోతుంది, 6:30 అయిపోతుంది, పరీక్ష వెళ్ళావా అంటే లేచి నన్ను ఎందుకు లేపలేదు నువ్వు, నేను లేపమని చెప్పాను కదా అని అమ్మ మీద వెతుకుపడేవాడిని. నాకు గుర్తుండేది కాదు ఆవిడ పాప ఎన్నిసార్లు నన్ను లేపిందని, నాకు తెలియదు మన గురువులు మనల్ని ఎన్నిసార్లు లేపుతూ ఉంటారు, ఎన్ని రకాలుగా మన జీవితాల్లో గురువులు ప్రవేశిస్తూ ఉంటారు. కానీ ఎన్నిసార్లు ప్రవేశించినా కూడా ఆ మత్స్యం వదలదు మనకి. కానీ గురువుని కోరికలు కోరటం వల్ల, గురువు యొక్క తపశ్శక్తి భంగం అయిపోతుంది అనుకునేటటువంటిది మాత్రము మీకు ఈనాటి నుంచి అది తప్పు. గురువు నీకు ఎన్ని పెద్ద కష్టాల నుంచి నివారణ కలిగించినా ఆయన చేసింది ఏమిటి, కేవలము నీ నిద్ర నుంచి మేల్కొల్పాడు. నిద్ర నుంచి మేల్కొల్పడానికి ఆయన పడిన కష్టం పడి ఉంటాడు అది వేరే విషయం, కానీ నీ బాధ నివారణకి మాత్రం ఏమీ కష్టపడడు, నీ బాధకి ఆయనకి ఏమీ సంబంధం లేదు. మరి నీ బాధకి నీకు ఉన్న సంబంధం దేని వల్ల ఉంది అంటే మనస్సు వల్ల ఉంది, అది ఇక్కడ చెప్తున్నాడు. ద రాజా ఆఫ్ ద సెన్సెస్ ద థాట్ ప్రొడ్యూసర్ బీయింగ్ హూ అవేకెన్స్ ఇల్యూజన్. ఇక్కడ ఇల్యూజన్ అంటే మనం చూస్తున్నది లేదు అని మాత్రం అనుకోవద్దు. ఈ అద్వైతంలో భారతదేశం కొంచెం ఇలా దిగజారిపోవటానికి ఏకైక కారణం అద్వైతం అనే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అద్వైతం అనేసరికల్లా ఇక్కడ కూడా ఏమన్నాసింది, ద థాట్ ప్రొడ్యూసర్ హి హూ అవేకెన్స్ ఇల్యూజన్. అంటే మనం ఏమనుకుంటామంటే ఈ కనిపిస్తున్నటువంటి దృశ్యం అంతా కూడా ఇల్యూజన్. దృశ్యం ఇల్యూజన్ కాదు, దృశ్యంతో నీకున్నటువంటి లింక్ ఇల్యూజన్. తేడా అర్థం చేసుకోండి, ఇట్ ఎగ్జిస్ట్. ఈ ఇల్లు కట్టాను, ఇల్లు ఉన్నది, కానీ ఇల్లు నేను కట్టాను, ఈ ఇల్లు నాది, అది ఇల్యూజన్. ఆ డిఫరెన్షియేషన్ చూసుకోవటమే సాక్షిభావం అంటాం, ప్రత్యేక నాలెడ్జ్. కొంచెం జాగ్రత్తగా దాన్ని డిస్కస్ చేసుకోండి. ఈ క్లాస్ విన్న తర్వాత మళ్ళీ మాస్టర్ 1 ఇయర్ తర్వాత వచ్చాక ఏంటో చెప్పారు మాస్టర్, ఏదో పుస్తకం చెప్పారండి మీ చేతిలో తిరిగిపోయిన అర్థం ఉంది, నాకు గుర్తు రావటం లేదు ఆ పుస్తకం పేరు అని అనొద్దు. ఏం చేయాలి మీరు, ఈ పుస్తకాన్ని నంచుకు తినేయండి మీరు. ముఖ్యంగా ద ప్రొడ్యూసర్ ఆఫ్ ఇల్యూజన్, ఈ మనస్సు మీరు జాగ్రత్తగా కనుక అర్థం చేసుకుంటే ఈ ప్లేన్ లో ఉంది ఇల్యూజన్ మొత్తం కూడా, ఈ మనస్సుతోనే వస్తుంది. దీని తర్వాత అసలు ఇల్యూజన్స్ లేవు, ఎక్కడ ఇల్యూజన్స్ లేవు. అంతట ఈ బుద్ధిలోకి ప్రవేశించగలగాలి అనేటటువంటి మంత్రమే గాయత్రి మంత్రం. ఇంకా గాయత్రి మంత్రము సద్బుద్ధిదాయకమైనటువంటి మంత్రం తప్ప ఇట్ కెనాట్ కంట్రోల్ యువర్ మైండ్. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంటే నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మాస్టర్ నేను జపం చేస్తున్నాను గాయత్రి మంత్రం, మనస్సు ఏం లొంగటం లేదు, మనస్సు లొంగదు. ఎందుకంటే మనస్సు ఉందనుకునేదే పెద్ద ఇల్యూజన్. ద మైండ్ ఇట్సెల్ఫ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఇల్యూజన్. ఈ ఇల్యూజన్ ఎందుకు వచ్చింది, మనిషికి మాత్రమే ఇల్యూజన్ ఎందుకు ఇంత కష్టాలు కలగజేస్తుంది అన్నది సీక్రెట్ డాక్టర్ 2వ వాల్యూమ్లో మేడం బ్లావిట్స్ కి అద్భుతంగా చెప్పింది. ఆంథ్రోపాలజీ, మనిషి ఎలాగా, ఆంథ్రోపోజెనిసిస్ ఆ 2వ వాల్యూమ్ పేరు, అంటే మనిషి ఎలా ఆవిర్భవించాడు. దానికి ఆవిడ ఏం చెప్తుంది అంటే, 4 కుమారుల ముందు బ్రహ్మ సృష్టించాడు, సనక, సనందన, సనత్ కుమార, సనాతన, 4 పేర్లు. ఈ 4 పుత్రుల్ని సృష్టించాక యు గో ఫర్ ది వరల్డ్, క్రియేట్ ది వరల్డ్ అన్నారు. దే సెడ్ నో, వి వోంట్ క్రియేట్ ఇట్. వాళ్ళు రివోల్ట్ చేశారు బ్రహ్మకి. ఎందుకు, క్రియేషన్ కావాలి అంటే మనస్సు కావాలి, మనస్సు వస్తే ఆ క్రియేటర్నే అది మోహింపజేసిస్తుంది. మళ్ళా వాళ్ళకి భయం, మళ్ళా మేమే అందులో దిగిపోయి అలా మేమే ఇరుక్కుపోతామేమో అని. సీక్రెట్ డాక్టర్ 2వ వాల్యూమ్ను మాకు ఆ సాంస్క్రిట్ లాంగ్వేజ్ అది చాలా టఫ్ గా ఉంది, మేడం లైబ్రరీస్ కే రాసింది, కానీ మాకు సీక్రెట్ డాక్యుమెంట్ సెకండ్ వాల్యూమ్ చదవాలి అని ఉంది అన్న వాళ్ళు. భాగవతం చదివితే మీకు ఏం తెలుస్తుంది అంటే, భాగవతంలో చెప్పిన ప్రతి శ్లోకము సీక్రెట్ డాక్యుమెంట్ లో ఉన్నది. సీక్రెట్ డాక్యుమెంట్ ఈజ్ ఏ ట్రూ ట్రాన్స్లేషన్ ఆఫ్ భాగవత. సమస్య ఏంటి అంటే, భాగవతం చదవని వాళ్ళు సీక్రెట్ డాక్యుమెంట్ చదువుతారు, సీక్రెట్ డాక్యుమెంట్ చదివిన వాళ్ళు భాగవతం చదవరు. అంతేత పెద్ద ఇల్యూజన్ ఏంటి అంటే, భాగవతము సీక్రెట్ డాక్యుమెంట్ వేరు వేరు అని. సీక్రెట్ డాక్యుమెంట్ డైరెక్ట్ గా ఇంగ్లీష్ లో చదవలేము అనుకునేటువంటి వాళ్ళు, మన భాగవతాన్ని డైరెక్ట్ గా చదివితే సీక్రెట్ డాక్యుమెంట్ చెప్పిన దానికంటే కూడా చాలా కొత్త విశేష సూత్రాలు ఉన్నాయి అందులో, ఫార్ములా. అంతట వ్యాసుడు మహాభారతాన్ని, నాలుగు వేదాలని, ఉపనిషత్తుల్ని వీటన్నిటిని కూడా రాసేసిన తర్వాత సరస్వతి నది ఒడ్డును చాలా విచారంగా చూస్తుంటాడు. ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, నేను ఇంకా ఏదో చెప్పలేకపోయాను మానవ జాతికి అని. అప్పుడు నారదుడు వచ్చి చెప్తాడు, నువ్వు చెప్పండి ఏంటి అంటే, భాగవతము చెప్పలేదు. అంతేత భాగవతం అనగా నేమి అని ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, ఏం చెప్తాను నేను? భాగవతం అనగా దేవి అంటే ఏం చెప్తారు? ఇది వాయిస్ ఆఫ్ సైలెన్స్. భాగవతం అంటే వాయిస్ ఆఫ్ సైలెన్స్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందులో మొత్తం భాగవతాన్ని నాలుగు శ్లోకాల్లో చెప్తాడు, చతుర్శ్లోకి భాగవతము అని. ఆ నాలుగు శ్లోకాలు ఈ ప్లేస్ గురించి చెప్తాయి, 7, 6, 5, 4 చతుర్శ్లోకి భాగవతం. దాని తర్వాత ఎందుకు చెప్పలేదు మాస్టారు? చెప్తే ఆ కిందకే వస్తాయి. ఇంకేంటి, ఆ పైన ఏముంది? వాయిస్ ఆఫ్ సైలెన్స్. సైలెన్స్ లో నువ్వేం మాట్లాడుతావు? నువ్వేం మాట్లాడలేవు. ఇంకేట చతుర్శ్లోకి భాగవతము దాటి వచ్చేటటువంటి భాగవతాన్ని 33 రకాలుగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఈవెన్ దో ఇట్ ఈస్ వాయిస్ ఆఫ్ సైలెన్స్, దాన్ని వ్యాసుడు 33 రకాలుగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నము మనకి ప్రకృతిలో ప్రతిరోజు కనిపిస్తూ ఉంటుంది. కొంచెం ఎస్ట్రాలజీ తెలుసుకున్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఈ 12 రాశులు మనకి ప్రతిరోజు ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. మీకు ఎస్ట్రాలజీ తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎన్ని బయట వచ్చేట్లు వచ్చానమ్మా, మొహమాట పడక్కర్లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెస్ట్ యువర్ ఎస్ట్రాలజికల్ నాలెడ్జ్. ఒకళ్ళేనా? 12 రాశులు ఉన్నాయి అన్నయ్య, ఎంతమంది తెలుసు చేతులు ఎత్తండి. అమ్మయ్యా కాదు. అంతేత మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్యా, తుల, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశులలో సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటాడు. ఆ రాశిలో తిరుగుతున్నప్పుడు సూర్యకిరణాలలో 3 రకాలైనటువంటి మార్పులు వస్తాయి. డీప్ కలర్ రావచ్చు, నార్మల్ కలర్ రావచ్చు, లేకపోతే పేల్ కలర్ రావచ్చు. అదైన కలర్స్ లో డిఫరెన్స్, 3 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్తున్నాను. ఒకటి లైట్, ఇంకోటి నార్మల్ కలర్, ఇంకోటి డీప్ కలర్. సూర్యుడికి ఎన్ని కిరణాలు ఉన్నాయి? అంతట ఎన్ని డిఫరెంట్ ఆఫ్ కలర్స్ రావచ్చు? 7 × 3 = 21. ఈ 21 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో మళ్ళీ 12 లెవెల్స్ రావచ్చు రాశి చక్రంలో. 21 + 12 ఎంత అవుతాయి? 33. ఉండేటటువంటి డిగ్రీ ఇవాల్యుయేషన్ సిస్టమ్ 33 డిగ్రీస్ అలా ఏర్పడతాయి. అంతేత ఒక సంవత్సరం కనుక మనం జాగ్రత్తగా భాగవతాన్ని చదివి అర్థం చేసుకోగలిగితే ఎలా అర్థం చేసుకోవాలి? త్రూ వాయిస్ ఆఫ్ సైలెన్స్. అప్పుడు మీరు ఆటోమేటిక్ గా ఒక ఇయర్ లో ఎన్ని డిగ్రీలు నేర్చేసుకుంటారు? 33 డిగ్రీలు నేర్చేసుకుంటారు. 1 ఇయర్ ఇది నా మీకు ఆ వాయిస్ ఆఫ్ సైలెన్స్ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుంటే 1 ఇయర్ లో 33 డిగ్రీలు అర్థమైపోతాయి. మరి ఆ 33 డిగ్రీలు మీకు ఎక్కడ అర్థం అవుతాయి? మీ బ్యాక్ బోన్ లో అర్థం అవుతాయి. మీ బ్యాక్ బోన్ కి 33 వెర్టెబ్రే ఉన్నాయి. ఆ 33 వెర్టెబ్రే ఒక్కొక్క వెర్టెబ్రేలో ఉన్నటువంటి ఆ వాయిస్ ఆఫ్ సైలెన్స్, ఆ డివినిటీని అర్థం చేసుకునేటటువంటి చేతనత్వము వాయిస్ ఆఫ్ సైలెన్స్.
అంటే ప్రకృతి నుంచి మీరు వినాలి, ఇక మీరేం మాట్లాడకూడదు. యూ షుడ్ బికమ్ కంప్లీట్లీ సైలెంట్. అది ఇక్కడ చెప్పింది. ద మైండ్ ఈజ్ ద గ్రేట్ ప్లేయర్ ఆఫ్ ది రియల్. వాస్తవాన్ని పూర్తిగా నాశనం చేసేది ఏంటి అంటే మనస్సు. దీని గురించి నేనే ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు కదా. మీ మూడ్ బాగుందనుకోండి, విశాలమైనటువంటి దృక్పథంతో చూస్తారు. మీ మూడ్ బాగోలేదు అనుకోండి, దృక్పథం మారిపోతుంది కదా. ఇంకేంటి మూడ్ బాగుందా లేదా అని అడుగుతూ ఉంటాం మనం ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే వాడు వాస్తవాన్ని చూడడు, వాడు మూడ్ బట్టి చూస్తాడు. లెట్ ద డిసైపుల్ ప్లే ద ప్లేయర్. ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ కానీ పతంజలి యోగ సూత్రాలు కానీ ఏకైక లక్ష్యం ఏంటి అంటే మనస్సును చంపేయడం. ఇప్పుడు ది మైండ్, దాన్నే బాబా ఏమంటే డైడి మైండ్ అంటాడు, డైమండ్ అంటాడు. ఎందుకంటే మీకు వజ్రాలు కావాలి అంటే ఏం కావాలి అంటే డైమండ్స్ కావాలయ్యా. మీరు ఎలా డైమండ్స్ అవుతారు అంటే యూ బ్లెట్ యువర్ మైండ్ డై. ఇది చెయ్యలేదు అనుకోండి, మీరు యూ డోంట్ ఫిల్ యువర్ మైండ్. ఫిల్ యువర్ మైండ్ అంటే యూ కెనాట్ ఫిల్ యువర్ మైండ్. నువ్వు చేయగలిగేది ఏంటి అంటే యూ కెన్ సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది మైండ్. నిద్రాస్థితిలో మీరు చేసేది అదే. నిద్రాస్థితిలో ఏం జరుగుతుందో మీకు అర్థమైంది కదా. ఏం చేస్తున్నారు మీరు? ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలతో మీరు నింపుతుంది. నింపుతే ప్రపంచం ఉందా? వాడు రాజాదిరాజు అయినా ఒకటే, అడుగు తినేవాడైనా ఒకటే, క్యాన్సర్ పేషెంట్ అయినా ఒకటే, ప్లేయర్ అయినా ఒకటే, మిస్టర్ వరల్డ్ అయినా ఒకటే, మిస్ యూనివర్స్ అయినా ఒకటే, అందరూ. వెన్ ద మైండ్ ఈజ్ నాట్ దేర్ ద వరల్డ్ ఈజ్ నాట్ దేర్. కానీ ఏ వరల్డ్ లేదు, మీ మనస్సుతో లింకప్ అయి ఉన్నటువంటి వరల్డ్ లేదు, కానీ వరల్డ్ ఉంది. ఆ తేడా మాత్రం గుర్తుంచుకోండి. అసలు వరల్డే లేదనుకోవటంతో ఆధ్యాత్మిక వేటలో చాలా ప్రమాదాలు జరిగాయి. దీని తర్వాత నేను చదువుకుంటే వెళ్ళిపోతాను. ఇంకేదంటే మీరు మనస్సుని తొలగించుకోకపోతే ఏం జరుగుతుందో చెప్తుంది అక్కడ. ఫార్ వెన్ టు హిమ్సెల్ఫ్ హిస్ ఫామ్ అపియర్స్ అన్రియల్ యాజ్ డూ ఆన్ వేకింగ్ ఆల్ ద ఫామ్ హి సీస్ ఇన్ డ్రీమ్స్. ఇందాక నేను చెప్పిన ఉదాహరణ, స్వప్నంలో క్యాన్సర్ నయం చేయటం కష్టమా, లేకపోతే స్వప్నంలో తలనొప్పి నయం చేయటం కష్టం అంటే ఏది కష్టం? రెండు ఒకటే. ఇఫ్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద డ్రీమ్, ఇట్ ఈస్ యాజ్ ఈజీ యాజ్ ఎనీథింగ్. రెండోది, వెన్ హీ హ్యాస్ సీజ్ ఇట్ టు హియర్ ద మెనీ, హీ మే డిసైన్ ద వన్ ద ఇన్నర్ సౌండ్ విచ్ ఫిల్స్ ది అవుటర్. ఇక్కడ ఈ ఓం అనేటటువంటి శబ్దము తర్వాత వస్తుంది, కానీ నేను ఇవాళ ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేసేద్దాం అనుకుంటున్నాను నేను దాన్ని. ఈ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ లో విజ్ఞాన భైరవ తంత్ర అని శివుడు పార్వతికి ఒక ధ్యానాత్మకమైనటువంటి వివరణ ఇచ్చాడు. విజ్ఞాన భైరవ తంత్ర, అందులో 112 రకాల మెడిటేషన్స్ ఇచ్చాడు. 113 రకమైనటువంటి మెడిటేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఆన్ ప్లానెట్ అర్త్. ఇంతటి విజ్ఞాన భైరవ తంత్రంలో ఉండేటటువంటి మెడిటేషన్స్ అన్ని కూడా డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మ్యాన్, వాడికి షూట్ అయ్యేటటువంటి ధ్యాన విధానం ఎలా ఎన్నుకోవాలో అందులో 112 రకాలైనటువంటి మెడిటేషన్స్ ఇచ్చాడు. అందులో మాక్సిమం నెంబర్ ఆఫ్ మెడిటేషన్స్ ఏంటి అంటే ఓంకారం మీద బేస్ అయినటువంటి మెడిటేషన్. ముఖ్యంగా ఇండియన్స్ కి సూట్ అయ్యేటటువంటిది ఓంకార మెడిటేషన్. ఓం ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరం మామనుశ్వరం విప్రయాదిత్యజం దేహం శయాపి పరమాంగతిం. జజన్ దేహం అంటే చాలా మంది ట్రాన్స్లేషన్ ఏం చేస్తారు అంటే ఆఫ్టర్ డెత్ అని. అన్ఫార్చునేట్ సజన్ దేహం అంటే డెత్ అని కాదు, దెన్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ద బాడీ. నిద్రలో కూడా యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ద బాడీ అంటే నువ్వేం చేసావు, బాడీని త్యజించావు. ఓం అనేటటువంటి పదాన్ని ఉపయోగించుకుంటూ నువ్వు నీ బాడీని వదిలేయగలిగితే సరిపోతు జరిగితే కాదు, దెన్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ ఆఫ్ ద బాడీ. ఏం జరుగుతుంది అంటే సయాతి పరమాంగతి.
ద అబ్సల్యూట్ స్టేట్కి నువ్వు వెళ్ళిపోతావు. ఇది కాస్త జాగ్రత్తగా మనం ఈ ఓంకారాన్ని 9 రకాలుగా ప్రాక్టీస్ చేస్తాం మనం. దీన్ని నవ ప్రణవోపాసన అని శివుడు పేరు పెట్టాడు. నవ అంటే 9, ప్రణవం అంటే ఓంకారాలు. 9 ఓంకారాలతో చేసేటటువంటి ప్రణవాన్నే శ్రీచక్ర పూజ అని కూడా అంటాం మనం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి శ్రీచక్ర ఉపాసన ఆ నవ ప్రణవోపాసన యొక్క డిస్టార్టెడ్ ఫామ్. అంటే శ్రీచక్ర ఉపాసన తక్కువ అని నేను చెప్పడం లేదు. ఏ ఉచ్చమైనటువంటి లక్ష్యంతో ఋషులు ఓంకార ఉపాసన ఇచ్చారో దాన్ని మెల్లిమెల్లిగా మనం ఏం చేసుకుంటూ వచ్చామంటే శ్రీ యంత్రంగా మార్చుకున్నాం. అది ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ కి నేను పేరు ఏం చెప్పాను నేను మీకు, పురుషోత్తముడు, పరమాత్మ, మొనాడ్. ఫిలాసఫికల్ లిటరేచర్ లో అయితే దీన్ని మొనాడ్ అంటాం. భగవద్గీతలో 15వ అధ్యాయంలో దీన్ని పురుషోత్తమ ప్రాప్తి యోగము అనేటటువంటి యోగ సాధన మార్గంగా ఈ ట్రయాంగిల్ పేరు పురుషోత్తముడు అని పేరు పెట్టాడు. ఈ ట్రయాంగిల్ అక్షర పురుషుడు భగవద్గీత నామినేట్ చేశాడు. మన భాషలో ఆత్మ, వాడుక భాషలో ఆత్మ బుద్ధి మనస్ ది సోల్ ద ట్రయడ్ అని, స్పిరిచువల్ ట్రయడ్ అని ఫిలాసఫికల్ లిటరేచర్ లో పేరు. ఆత్మ బుద్ధి మనస్ ఇది ఇది జీవాత్మ, ఈగో. ఈ జీవాత్మ ఏంటి అంటే ఆంథ్రోపోజెనిసిస్ లో సీక్రెట్ డాక్టర్ లో ప్లానెట్ ఎర్త్ 49 సార్లు పుడుతుంది, 49 సార్లు లయం అవుతుంది అని చెప్తుంది గ్లాడెస్కి. ఆ 49 సార్లు ఎలా వెళ్తుంది, ఏమవుతుంది అనేటటువంటి దాని గురించి నేను ప్రస్తుతం చర్చించను. కానీ ఓ హింట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, 7 ప్లేన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7. ప్రతి దాంట్లో 7 సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఏంటమ్మా ప్రతి దాంట్లో 7 సబ్ డివిజన్స్ ఉన్నాయి. 7 × 7 = 49. ఈ 49ని 49 మరుద్గణాలు ఎలా మనం చెప్పుకుంటూ ఉన్నాం అంటే, యాక్చువల్ గా ఆధ్యాత్మిక దృష్టిలో ఒక యూనివర్సిటీ మనం పెట్టి ఆ యూనివర్సిటీలో మనము టీచ్ చేయవలసినటువంటి సిలబస్ ని గ్రేడెడ్ ఫామ్ గా చెప్పదలుచుకుంటే ఎన్ని గ్రేడ్స్ ఇవ్వచ్చు మనం? 49 గ్రేడ్స్ ఇవ్వచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్, లాస్ట్ ఎంత వరకు వస్తుంది? 49 వరకు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అరవిందో సావిత్రి రాశాడు. అరవిందో ఎటువంటి గొప్ప మేధావి అంటే ఆర్య అనేటటువంటి ఒక మ్యాగజీన్ ఆయన రన్ చేస్తూ ఉండేది. దాంట్లో లైట్ డివైన్, సింథసిస్ ఆఫ్ యోగా అనే 2 బృహద్ గ్రంథాలు ఆయన కంటిన్యూస్ గా అందులో సీరియలైజ్ చేశాడు. కంటిన్యూస్ గా 11 ఇయర్స్ పాటు మదరు వాళ్ళు వచ్చి టైం అయిపోయింది ఆర్యా మ్యాగజైన్ కి మీరు మ్యాటర్ ఇవ్వాలి, ఏం మ్యాటర్ ఇవ్వాలి, ఆర్డినరీ మ్యాటర్ కాదు, సింథసిస్ ఆఫ్ యోగా అనేటటువంటి ఒక బృహత్ అద్భుతమైనటువంటి బుక్ ఉంది, రెండోది లైఫ్ డివైన్ అనేటటువంటి అద్భుతమైనటువంటి బుక్ ఉంది. ఈ 2 పుస్తకాలు కనుక మీరు చూస్తే మీకు ఏం ఆశ్చర్యం ఇస్తుంది అంటే, లైఫ్ డివైన్ అనేది కాస్మోజెనసిస్, సింథసిస్ ఆఫ్ యోగా ఆంథ్రోపోజెనసిస్. ఇక్కడ డాక్టర్ని కేవలము ఒకే మాట ఆయన మార్చాడు. బ్లావెట్స్కి రాసినటువంటి లిటరేచర్ లో, అరవిందో యొక్క లిటరేచర్ లో ఒకే ఒక మాట ఎక్కడ మారింది అంటే, సీక్రెట్ డాక్టర్ లో యాస్ట్రల్ అనేటటువంటి మాటని అరవిందో వైటల్ అనేటటువంటి మాటగా యూజ్ చేశాడు. అంటే అది ఒక్కటే మార్పు. మీరు ఆ ఒక్క మార్పు సవరించుకుని సింథసిస్ ఆఫ్ యోగా డివైన్ లైట్ చదువుకుంటే మళ్ళీ మీరు ఏం చదివినట్టు అవుతుంది, అది సీక్రెట్ డాక్టర్ వాల్యూమ్ 1, సీక్రెట్ డాక్టర్ వాల్యూమ్ 2 చదివినట్టు అవుతుంది. మాకి ఇంగ్లీష్ అది గందరగోళం ఎక్కడ అవుతుంది మాస్టర్ అంటే, ఏం చదువుకోవాలి మీరు? భాగవతం వాల్యూమ్ 1, భాగవతం వాల్యూమ్ 2. భాగవతం వాల్యూమ్ 1 1 నుంచి 8 స్కందాల వరకు ఉంటుంది. భాగవతం వాల్యూమ్ 2 తొమ్మిది నుంచి 9, 10, 11, 12 ఉంటుంది. అంటే కదా, సైన్స్ ఆఫ్ స్పిరిచువలిజంలో తేడాలు ఎక్కడా లేవు. ఒకటే తప్పు మనం ఎక్కడ చేస్తామంటే బావిలో కప్పలు లాగా జీవించడం మొదలు పెట్టేస్తున్నాం. నేను నా సంస్థ తప్ప పక్కనున్న సంస్థ ఏం చెప్తోంది అని కనుక చూస్తే వాడు ఇదే చెప్తున్నాడు. దానికి రామకృష్ణ పరమహంస ఈ నావల్ని సింపుల్ ఇస్తే ఒక చిన్న స్టోరీ చెప్పాడు. ఒక చెరువు ఉంది బాబు, మంచిగా పట్టుకోవాలి. ఒకళ్ళు తూర్పు వైపు నుంచి మెట్లు దిగుతారు, ఒకళ్ళు సౌత్ వైపు నుంచి మెట్లు దిగుతారు, నలుగురు 4 వైపు నుంచి దిగుతారు. దిగుతున్నప్పుడు మాత్రం డైరెక్షన్ ఖచ్చితంగా ఆపోజిటే. వెస్ట్ నుంచి దిగుతున్నవాడు ఎటు వెళ్తున్నాడు? ఈస్ట్ వైపు దిగుతున్నట్టు ఉంటుంది. ఈస్ట్ నుంచి దిగుతున్నవాడు ఎటు వెళ్తున్నట్టు ఉంటుంది, అంతే కదా. కానీ వాడు దిగి నీళ్లు పట్టుకునేది ఎక్కడి నుంచి? అంతే. అంచేత కాస్త మనం ఈ స్పిరిచువల్ లిటరేచర్ గురించి చదువుతున్నప్పుడు అన్నిటికంటే సమస్య నాకు ఆశ్చర్యం ఎక్కడ ఇచ్చింది అంటే 3 ఏళ్ల కిందట బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ తర్వాత తెలిసింది. ఒక విశేషమైనటువంటి పరిస్థితుల్లో బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ అంటే మీకు తెలుసు, జాన్ క్రిస్టియన్ వాళ్ళకి అది చాలా ఒక ఇంపార్టెంట్ బుక్. అది నాకు అది చూస్తే మొత్తం కుండలిని యోగం ఉంది అక్కడ. చోలీ చాప్టర్స్ మొత్తం కుండలిని తప్ప ఇంకేం మాట్లాడలేదు అక్కడ. అంటే అక్కడ మనకి మన ఇది గొప్ప, అది గొప్ప, ఇది గొప్ప, ఏది గొప్ప కాదు. మీరు చూస్తే అర్థమయ్యేటటువంటిది ఏంటంటే అసలైనటువంటి గొప్పతనం ఏంటి అంటే ఇంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ తెలుసుకుని కూడా మానవ జాతి ఇప్పటికీ ఇలాగే ఏడుస్తోంది. అది పెద్ద మెరికలు అనిపిస్తుంది నాకు. ఇంకంటే మందు ఉందని తెలిసి బాధపడటం ఎంత అదృష్టకరమో ఆలోచించుకోండి. అది మీ ఇష్టం, అది అదృష్టం అనుకుంటారు, దురదృష్టం అనుకుంటారు. దానికి ఏకైక కారణం ఏంటి అంటే ఈ స్పిరిచువలిజంలో దూరినటువంటి అపోహలు. ఫిలాసఫీ యొక్క అతి పెద్ద కంట్రిబ్యూషన్ టు హ్యుమానిటీ ఏంటి అంటే రీసెర్చ్ ఇన్ వన్ సోన్ ఉంది. ఫిలాసఫిస్ట్ అయిపోయావు కనుక నువ్వు కొత్తగా కొత్త జ్ఞానాన్ని ఏం పట్టించుకోకండి. నీ ధర్మంలో ఉన్నటువంటి, నీ మతంలో ఉన్నటువంటి సాధనా విజ్ఞానాన్ని నువ్వు ఆచరణ యోగ్యంగా మలుచుకోగలిగితే చాలా గొప్పది. అంతేత ఆర్యాలో సీక్రెట్ డాక్టరీన్ 2 వాల్యూమ్స్ కి డీట్ అయినటువంటి పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి సావిత్రి రాయటం మొదలు పెట్టింది. ఈయన ఆర్యా మ్యాగజీన్ కి సింథసిస్ ఆఫ్ యోగా ఆర్టికల్ కావాలి అంటే ఆయన టైప్ రైటర్ అనేది ఇలా వేళ్ళు పెట్టేవాట. తగ్గ కుట్టుకుంటూ వెళ్ళిపోయేట. ఓ 30-40 పేజీలు మన కంప్యూటర్ ప్రింట్అవుట్ లాగే, కానీ అప్పుడు కంప్యూటర్స్ లేవు, టైప్ రైటరే, పోర్టబుల్ టైప్ రైటర్ మీద కొట్టేవాడు. ఎల్విస్ ఇన్ ట్రాన్స్ 40 పేజీలు వచ్చేసాక డిలీట్ ద మ్యాగజైన్. మళ్ళీ కరెక్షన్స్ చేయటం అది ఏం లేదు, అది అంతే. అది తర్వాత లైఫ్ డిజైన్, తర్వాత వేదాల మీద అలాగా ఆయన అలా కొట్టు వెళ్ళిపోయేదో ఇచ్చేసేవాడు. అటువంటి ఆయన సావిత్రిని 49 సంవత్సరాలు రాశాడు కరెక్షన్ గీట్ ఎవ్రీ ఇయర్. అంటే ఎంత అంత ఇన్స్టిట్యూషన్ లెవెల్లో రాసినటువంటి పుస్తకం 49 సంవత్సరాలు ఎందుకు రాయవలసి వచ్చింది అంటే ఈ ఫ్లేమ్స్ అన్ని అందులో ఆయన ఇన్కార్పొరేట్ చేశాడు. ఆల్ దీస్ 49 ఫ్లేమ్స్ సావిత్రి అందుకు చాలా గొప్పది. 49 సంవత్సరాలు రాసిందే రాసింది. అంతేత సావిత్రిలో 2 యోగాలు ఉన్నాయి, అష్టపతి యోగ, సావిత్రి యోగ. అష్టపతి యోగ కాస్మోజెనిసిస్, సావిత్రి యోగ అంతపోజెనిసిస్. ఈ విధంగా మనం చదువుకునేటటువంటి దీంట్లో ఓంకారం గురించి చెప్తున్నాను నేను. ఈ శ్రీచక్రోపాసనాది ఎలాగే డిస్టార్ట్ అయిందని చెప్తూ ఈ ట్రయాంగిల్ యు గో ఫార్ బ్యాక్ ఇన్ టు ది టైమ్. ఇంకా సూర్యగ్రహము ఏర్పడలేదు. సూర్యగ్రహం ఏర్పడాక రింగ్ పాసనాట్ ఏర్పడాలి. రింగ్ పాసనాట్ ఏర్పడాక అందులో సూర్యుడి యొక్క చేతనత్వం ఈ గ్రహాలన్నింటినీ కూడా పుట్టించుకోవాలి. ఈ గ్రహాలన్నింటినీ కూడా పుట్టించుకున్నాక సరే రకరకాలైనటువంటి కాన్షియస్నెస్, మినరల్ కాన్షియస్నెస్, ప్లాంట్ కాన్షియస్నెస్, యానిమల్ కాన్షియస్నెస్ డెవలప్ అవ్వాలి. అది డెవలప్ అయ్యాక మనిషి డెవలప్ అవుతాడు, ఈగో డెవలప్ అవుతాడు. దిస్ బిట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. యాది తలం కంటే పైన ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్ కాకపోతే దాని పైన స్టార్ట్ అవుతుంది. ఆ పైన ఏముందన్నమాట, ద బర్త్ ఆఫ్ ఎ సోలార్ సిస్టమ్. ఏఈ పావెల్ రాసినటువంటి మన థియోసాఫికల్ లిటరేచర్లో ఒక చాలా మంచి బుక్ ఉంది, మీరందరూ కూడా చదివినా చదవకపోయినా ఎంజే రోగాన్ని అడిగి ఆ పుస్తకం తెప్పించి మీ ఇంట్లో అలా పెట్టుకోండి చాలు. నా నమ్మకం ఏంటంటే ఎప్పుడో ఒకసారి చూడరా అని. కానీ మీరు గురువాక్య పరాయణ కనుక మేం మాస్టారు మీరేం చెప్పారు అంటే నేను పుస్తకం కొన్ని పెట్టుకోండి అన్నా, పెళ్లి పెట్టుకుందాం మేము చదవము, పోలేదండి చదవకండి ఉన్నా చాలు. సరే ఆ సోలార్ సిస్టంలో ఇవన్నీ సప్లైన్స్, ఇది క్లియర్ అయిందా? ఈ సప్లైన్స్, ఈ సప్లైన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చాయి. ఆల్ ది సెవెన్త్ సప్లైన్స్ ఆది ఆది అనుబాధక ఆత్మ బుద్ధి మనస్సు కామమయ స్థూల ఇవన్నీ సూర్యుడి దగ్గర నుంచి వచ్చాయి. ఈ సూర్యుడి యొక్క చేతనత్వాన్ని పట్టుకోగలిగేటటువంటి సౌండే ఓంకారం. అందుకే ఇదంతా చెప్పవచ్చున్నా మీరు ఎప్పుడంటే ఓ నన్ను చాలా మంది అడుగుతారు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఓంకారం ఎలా చేయాలి మాస్టారు అని. అసలు ఎనీ ప్రొనౌన్సియేషన్ ఈజ్ రాంగ్. ఇంచేత వాయిస్ ఆఫ్ సైలెన్స్ లోకి వెళ్ళాలి, మీరు మౌనంలోకి వెళ్ళాలి. అంచేత డోంట్ వరీ అబౌట్ ద ప్రొనౌన్సియేషన్, యూ వరీ అబౌట్ గోయింగ్ ఇన్ టు ద సైలెన్స్. అంచేత ఓం ఎలా అన్నావో కాదు కావాల్సింది, పాయింట్ అర్థమైంది కదా. డోంట్ వరీ అబౌట్ హౌ యూ ఆర్ గోయింగ్ టు ప్రొనౌన్సియేట్, మీరు ఇలా కూడా ప్రొనౌన్స్ చేయొచ్చు. కానీ మెయిన్ ఏంటి అక్కడ ద వాయిస్ లెస్ వాయిస్. ఈ ట్రయాంగిల్స్ లెక్క చూసుకోండి ఒకసారి, ఇదొక ట్రయాంగిల్ మొనాడే, ఇదొక ట్రయాంగిల్ ఆత్మబుద్ధి మనస్సు స్పిరిచువల్ ట్రయాడ్, ఇది ఈగో. దీని రిఫ్లెక్షన్ ఇక్కడ ఉంది కిందన. ఈ బొమ్మ చూసుకోండి, ఈ బ్లాక్ ట్రయాంగిల్ కనిపిస్తుంది అందంటే చూసుకోండి, నా దగ్గర ఉంది అదిగా ఉంది మీ దగ్గర ఉందని చూసుకోండి. ఈ ట్రయాంగిల్ ఎక్కడ ఉన్నది, ఈ తలం చూసుకోండి అక్కడ వాయువు ద్రవ స్థూల. ఈ ట్రయాంగిల్ హయ్యెస్ట్ పాయింట్ వాయువులో ఉంది, ఇజ్ ఇట్ క్లియర్? దాని తర్వాత పాయింట్ ద్రవ స్థితిలో ఉంది, దాని తర్వాత పాయింట్ స్థూల స్థితిలో ఉంది. ఇది దీని యొక్క రిఫ్లెక్షన్ మాత్రమే, ఈ ఈగో యొక్క రిఫ్లెక్షన్ మాత్రమే. అంతేత దీనికి ఏం జరుగుతుందో కూడా దానికేం అవ్వదు, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఓంకారం ఎలా పెట్టుకోవాలో ఈ బొమ్మను ఎదుర్కొండా చూసుకుని ఒక్కసారి ట్రై చేద్దాం. దాంతో ఇవాళ క్లాస్ ఆపుతాను నేను, సో దట్ యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ టుమారో. రేపు క్లాస్ స్టార్ట్ చేయ ముందు మనం ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తాం. కళ్ళు మూసేసుకోండి. కళ్ళు మూసుకోవటంలో అంతరార్థం అర్థమైంది కదా, యూ షుడ్ గో ఇంట్రోవర్డ్. లోపలికి వెళ్ళాలి తప్ప బాహ్య జగత్తులో ఉన్నటువంటివి నా మాటలు తప్ప ఇంకేం వినవద్దు. కళ్ళు మూసుకుని ఆ బ్లాక్ ట్రయాంగిల్ మీద మనం పెట్టుకోండి. ఆ మనస్సు అక్కడ ఉంచుకుని ఆ ఫిగర్ లో ఓంకారం ఒకసారి ఉంచాను చేయండి అందరూ. మెల్లిగా మనస్సుని సహస్రారంలోకి మీ శిరస్సులోకి తీసుకొచ్చి ఆ యెల్లో కలర్ జీవాత్మ ట్రయాంగిల్ ఊహించుకోండి. మళ్ళీ ఓంకారం. మళ్ళీ మనస్సు అక్కడే ఉంచుకొని మళ్ళీ ఇంకోసారి ఉంటాను.
ముందుగా పండించేయండి.
ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ ఓంకార త్రిగుణ మూడు. ఈ మూడు ఓంకారాలలో మీ కాన్షియస్నెస్ ఈ స్థూల జగత్తులోంచి ఉన్నటువంటి ఈ లోయెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి రీచ్ అవ్వాలి. మనస్సులోనే థర్డ్ ప్లేన్కి రీచ్ అవ్వాలి, బ్రెయిన్కి రీచ్ అవ్వాలి. రీచ్ అయ్యాక ఇది చూడండి, రెడ్ డాట్ ఇది క్రూషియల్ పాయింట్. మొత్తము మనం ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనుకోండి, మెడిటేషన్ అనుకోండి, ఏది మీరు చేయదలుచుకున్నా మన ఉద్దేశం ఏంటి అంటే ఈ మనస్సు యొక్క మూడవ తలంలో ఉన్నటువంటి బిందువు నుంచి మనస్సు యొక్క మొదటి తలంలో ఉన్నటువంటి బిందువుకి ఒక బ్రిడ్జి కట్టుకోవాలి. దీన్ని బ్రిడ్జింగ్ అంతఃకరణ అనే జ్వాలాకుడి మహర్షి అంటాడు. మొత్తము మనం సాధన, ఈ ధారణ ధ్యాన సమాధి సాధన ఈ బిందువు నుంచి ఈ బిందువుకి జంప్ చేయటమే, ఈ బిందువు నుంచి ఈ బిందువుకి, లేకపోతే ఈ బిందువు నుంచి ఈ బిందువుకి, ఐదర్ రెండు ఒకే స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి. ఇది క్లియర్? బొమ్మ చూసుకోండి. ఆ ఇక్కడ నుంచి మనం ఇది డీలింక్ అయిపోయాం. అంతేత మనకి సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమగ్రత ఉండటం లేదు. ఈ లింక్ కనుక మనం పెట్టేసుకోగలిగితే వచ్చింది. ఈ లింక్ ని కనుక మనం పెట్టుకోగలిగితే అంతేత మూడు ఓంకారాలు మనం చేయబోతున్నాం ఇప్పుడే. మొదటి ఓంకారంలో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాం, రెండో ఓంకారంలో ఇక్కడికి వస్తాం, మూడో ఓంకారంలో ఇక్కడికి వెళ్తాం. ప్లేన్స్ అర్థం చేసుకోండి. అందుకు నేను చెప్పింది ప్లేన్స్ మీకు చాలా స్పష్టంగా మనస్సులో ముద్రింపబడాలి. ఇక్కడ మనం మొదట ఉచ్చారణ చేసేటటువంటి ఓంకారము మనస్సు యొక్క ఆది తలానికి వెళ్తుంది. రెండోసారి మనం చేసేటటువంటి ఓంకారము బుద్ధి యొక్క ఆది తలానికి వెళ్తుంది. మూడవసారి మనం చేసేటటువంటి ఓంకారము ఆత్మ యొక్క ఆది తలానికి వెళ్తుంది. ఎలా వెళ్తుంది మాస్టారు? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మా టీజేపీఎస్ కాలేజీ గురించి ఆలోచించాను అనుకోండి, నా మనసు ఎక్కడ ఉంటుంది కదా? ఉంటుందా ఉండదా? ఇక్కడ ఉంటుందా? అంతేత ఈ ప్లేన్స్ మీకు అర్థం అవుతే ఆ పేరు తెలిస్తే అక్కడికి వెళ్ళిపోతారు మీరు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతేత ఈ చార్ట్ మీకు బాగా నలగాలి. నలిగితే ఈ మూడు ఓంకారాల్లో ఎక్కడికి వచ్చారు? మనసు చెప్పి ఈ మూడు తలానికి వచ్చారు. ఫస్ట్ త్రీ ఓంకారాలు ఇప్పుడు మూడు సార్లు ఓంకారం చేయబోతున్నారు. ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ నుంచి మనస్సు యొక్క ఆదితలము, దాని తర్వాత రెండో ఓంకారము, దాని తర్వాత ఓంకారము. ఇక్కడ స్వాధ్యాయం చాలా ఉంటుంది. ఆత్మ యొక్క ఆదితలం ఎలా ఉంటుంది? బుద్ధి యొక్క ఆదితలం ఎలా ఉంటుంది? మనస్సు యొక్క ఆదితలం ఎలా ఉంటుంది? దీనికి ఏఈ పోవెల్ రాసినటువంటి ఇంకొక బుక్ ఉంది, ద కాజల్ బాడీ, కారణ శరీరము, ఈగో. కాజల్ బాడీ అంటే ఇది కారణ శరీరం. ఆ బుక్ కనుక మీరు జాగ్రత్తగా అందులో ఉన్నటువంటి బొమ్మలు అవి చూస్తే, రేపు వీలైతే ఆ రెండు బుక్స్ కాస్త సుందీరావు గారు, ద సోలార్ సిస్టమ్, కాజల్ బాడీ, జస్ట్ టు డిస్ప్లే. అందులో ఈ ప్లేన్స్ యొక్క లక్షణాలు మీకు తెలుస్తాయి. అంతే ఎప్పుడైతే మీరు ఆ లక్షణాలు చదువుకున్న తర్వాత ఓం 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 అని మూడు సార్లు అంటారో ఈ మూడు ప్లేన్స్ మీకు లింకప్ అయిపోతాయి. అందరం మూడు సార్లు ఉంటారా? ఫస్ట్ సెట్ త్రీ అయిపోయాయి. ఓం ఓం ఓం, ఇప్పుడు మూడు సార్లు ఓం అనబోతున్నాం. ఓం ఓం ఓం. Oh. ఆత్మ యొక్క ఆది తలాన్ని పెట్టాం. ఇప్పుడు మళ్ళీ మూడు సార్లు ఓంకారం చేయబోతున్నాం. ఈ మూడు సార్లు ఓంకారంలో ఏమవుతుందంటే ఆది తలము ఆత్మ యొక్క ఆది తలము నుంచి అనుపాదక యొక్క ఆది తలానికి వెళ్తాం. అక్కడ నుంచి రెండో ఓంకారము మూడో ఓంకారములో అనుగ్రహం కిందకి దిగుతుంది. లెడ్బీటర్ రాసినటువంటి థాట్ ఫార్మ్స్ అనేటటువంటి బుక్ లో ఎప్పుడైతే మీరు భగవంతుని ప్రార్థన చేస్తారో ఒక ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ గా అప్వర్డ్ పాయింటెడ్ కోన్ గా డిసెంట్ ఆఫ్ ది డివైన్ పవర్ వస్తుంది అని చెప్తారు. ఆ బొమ్మ కూడా మీరు చూసుకుంటే మీకు ఈ ధ్యానం చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఓంకారం ఇక్కడి నుంచి మొదలెడుతున్నాం మనం. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అనుపాదక యొక్క మొదటి తలం ఆది తలానికి వెళ్ళాలి. దాని తర్వాత వచ్చేటటువంటి రెండు ఓంకారాల్లో అనుపాదక యొక్క ఏడవ తలము అనుపాదక యొక్క మళ్ళీ ఏడవ తలానికి వస్తాం. ఒకటి సక్రియత, ఇంకోటి ప్రజ్ఞ. మూడు ఓంకారాలు ఇప్పుడు చేయబోతున్నాం. మొదటి ఓంకారంతో ఎక్కడికి వెళ్తాం? అనుపాదక యొక్క ఆది తలానికి వెళ్తాం. తర్వాత ఓంకారంతో విజ్డమ్ లోకి వస్తాం. తర్వాత ఓంకారంతో యాక్టివిటీకి. అండ్ వీ సిట్ సైలెంట్. కావాలనే నేను ఇది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాను. వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో రేపు ఈవినింగ్ కి కానీ ఆ ఓంకారం టచ్ చెయ్యం మనం. కానీ నేను ఇప్పుడే ఎందుకు చెప్పేసాను అంటే రేపు మనం స్టార్ట్ విత్ అండ్ వి విల్ ఎండ్ విత్. రెండు నిమిషాల కంటే ఎక్కువ పడ్డదు. కరెక్ట్ గా 5 మినిట్స్ పైకి వచ్చి కూర్చున్న వాళ్ళు ఓంకారం స్టార్ట్ చేయటం మొదలెట్టేయండి. వి విల్ డూ దట్. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓంకారం చేస్తాం. రేపు వి విల్ ట్రై టు కవర్ ద మ్యాక్సిమం థియరీ పార్ట్ ఆఫ్ ఇట్. అంతేకా రేపు నేను సిలబస్ పూర్తి చేసే మూడ్లో ఉంటాను. లెక్చరర్స్కి అర్థం అవుతుంది సిలబస్ ఎలా పూర్తి చేస్తారో అర్థం. అంతేకా రేపు సిలబస్ పూర్తి చేసే మూడ్లో నేను మీకు క్లాస్ తీసుకుంటాను. కానీ ఈ సాధనా విధానంలో నేను చెప్పిన పుస్తకాలు మీరు చదవండి. ఆ పుస్తకాలు చదవకపోతే ఈ మెడిటేషన్ మీకు అంతగా క్లిక్ కాదు. ఒకటి కాజల్ బాడీ బై ఏఈ పోవెల్, రెండోది ద సోలార్ సిస్టమ్ బై ఏఈ పోవెల్, మూడోది థాట్ ఫార్మ్స్ అని యానీ డెసెంటే లెడ్బీటర్ రాసినటువంటి ఒక బుక్ ఉంది. అందులో కలర్డ్ ప్లేట్స్ ఉన్నాయి. ఓంకారం అది చూసినప్పుడు ఏ విధమైనటువంటి స్టేజ్ వస్తాయో అది ఒకసారి ఇక్కడ మీరు డిస్ప్లే చేసేసుకుంటే రేపు ఒకసారి చూస్తే చాలు అది. జై హింద్.